పదిహేడవ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17-16 రెండు వచనాలు చదవాలి. ముందు 17, మనుషును గూర్చి జాగ్రత్త పరుడి, వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరాల్లో మిమ్మను కొరడాలతో కొట్టింతురు. 16, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపుటులై ఉండి. చదవబడ్డ వాక్య భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ట్రాఫిక్ వల్ల, డ్యూటీ బిజీ వల్ల కొంచెం ఆలస్యం అయిపోయాను, దయచేసి మన్నించాల్సిందిగా కూడా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంశాలు ప్రాముఖ్యంగా ఈ రాత్రి హైదరాబాద్ ప్రయాణం, రేపు హైదరాబాద్ అగ్రికల్చర్ కుటుంబాల గృహ దర్శనాలు, ఆదివారం సాయంత్రం ఉమ్మడి అగ్రికల్చర్ కుటుంబాల వార్షికోత్సవం, క్రిస్మస్ ఆరాధన. దయచేసి హైదరాబాద్ సిటీ కొరకు, అగ్రికల్చర్ కుటుంబాల కొరకు ప్రార్థన చేయాల్సిందిగా ప్రియులందరికీ మనవి చేస్తున్నాను. సెంట్రల్ కాన్ఫరెన్స్లోకి వచ్చిన అన్ని సహవాసాలకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. దయచేసి మీ లైన్స్ ఐడి మారుతుంది కాబట్టి సభ్యులందరూ కూడా ఆరాధనకు వచ్చేటట్లుగా మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, రామ కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన మీ నామమునకు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఉదయం నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చారు, మధ్యాహ్న ఉపవాస ప్రార్థనలో గడిపే భాగ్యం ఇచ్చారు, తిరిగి సాయంకాలం మేమందరం కూడి ఆరాధించడానికి ఇచ్చిన ఈ అవకాశానికై మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాం. 14, 17 మీ సన్నిధిలో ప్రతిష్ఠించుకున్న దినాలు, మీ ఆశ్చర్య కార్యాలకై మిమ్మల్ని స్తుతిస్తూ రాత్రి ప్రయాణం, రేపటి హైదరాబాద్ గృహ దర్శనాలు, ఆదివారం ఉదయకాల మందిర పరిచర్య, సాయంకాలం ప్రభా వార్షికోత్సవ ఆరాధన అగ్రికల్చర్ కుటుంబాల మధ్య జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రాముఖ్యంగా సెంట్రల్ కాన్ఫరెన్స్లోకి వచ్చిన అన్ని సహవాసాలు మీరు బలపరచండి. ఉమ్మడి అగ్రికల్చర్ కుటుంబాలని, ఉమ్మడి గుంటూరు కుటుంబాలను, ఉమ్మడి హైదరాబాద్ సహవాసం కుటుంబాలను, ఉమ్మడి ఏపీఎస్పి సహవాస కుటుంబాలను మీరు బలపరచండి. ప్రత్యేకించి కర్నూలు ఎలక్ట్రికల్ సహవాసాన్ని కూడా మీరు బలపరచండి. సమయాన్ని నాకు మాకు దీవెనకరంగా మీరు మార్చండి. దుష్టుడు కల్పించే ప్రతి శోధన దూరపరచండి. మీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ, మిమ్మల్ని మా మధ్యకి ఆహ్వానిస్తూ, జీవము కలిగిన నీ మాటల చేత మమ్మల్ని పోషించమని బ్రతిమాలుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆలస్యాన్ని బట్టి మరొకసారి క్షమాపణ కోరుతా ఉన్నాను. అట్లాగే క్యాలెండర్ పరిచయం కొరకు అందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. క్యాలెండర్ డిజైన్ అయిపోయింది, ప్రింటింగ్ కూడా అయిపోయింది. రేపు ఆదివారం రిలీజ్ చేయడానికి ఎవరైతే క్యాలెండర్స్ కావాలని కోరుకున్నారో వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని జిల్లాల కోఆర్డినేటర్స్, కౌన్సిలర్స్ మీకు ఆల్రెడీ గూగుల్ లింక్ ఇవ్వడం జరిగింది. మీకు ఎన్ని క్యాలెండర్స్ కావాలో, ఏ అడ్రస్ పంపించాలో దాన్ని తెలియజేయమని కోఆర్డినేట్స్ మీటింగ్లో కూడా పెట్టి చెప్పడం జరిగింది. చాలామంది మీ అడ్రస్ ఇవ్వలేదు. దయచేసి మంచి సమయం ఇది, ఈ 10 రోజులు క్రిస్మస్ లోపే ఆఫీసులో క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తారు. వాళ్ళు రీచ్ అవ్వడానికి మనకు మంచి అవకాశం. బయట గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కడైనా క్రిస్మస్ ఆరాధన జరిగితే మీరు క్యాలెండర్స్ ఉచితంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషను, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోమని ఎంకరేజ్ చేయొచ్చు. వాళ్ళ ఆరాధనలో పాల్గొనవచ్చు. ఒట్టి చేతులతో కాకుండా మన మిషనరీ క్యాలెండర్తో వెళ్ళటం బాగుంటుందని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మనం ప్రత్యేక రీతిలో ప్రతి శుక్రవారము శత్రువైన సాతాను గురించిన ధ్యానాన్ని వాటి తంత్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. అందులో భాగంగా గత వారం గత ధ్యానంలో ఒంటరిగా ఉండటం అపవాదికి అవకాశం ఇవ్వటమే, ఒంటరి జీవితాన్ని కోరుకోవటం మంచిది కాదు, కలిసి ఉండటం, సంఘంతో ఉండటం, సహోదరులతో ఉండటం శత్రువును ఎదిరించడానికి ఖచ్చితంగా సహవాసం యొక్క సహాయాన్ని మీరు కోరుకోవాలన్న విషయాన్ని చూడగలిగాం. ప్రభు 70 మంది శిష్యులు పంపినప్పుడు కానీ, 12 మంది శిష్యులు పంపినప్పుడు కానీ ఇద్దరిద్దరిగా పంపించాడు. కాబట్టి ప్రతి శోధనకు విరుగుడు ఆత్మీయుల సహవాసం, ఆత్మీయులతో అన్ని విషయాలు పంచుకోవటం, ఆత్మీయులతో ఉండటం వ్యక్తిగతంగా అందరికీ మంచిది. ఆ సాతాను ఏ రకంగా శోధించినా ఆత్మీయులు ప్రార్థన సహాయం చేస్తారు, మనల్ని గైడ్ చేస్తారు, చాలా సులువుగా శోధన నుంచి మనం తప్పించుకుంటాము అన్న విషయాలు గత ధ్యానంలో మనం చూడగలిగాం. కాబట్టి ప్రసంగి మాటలు 4వ అధ్యాయం నుంచి కూడా స్టడీ చేశాం, ఒంటిగాడే ఉండటం కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు, ఒకరు పడిపోతే తోడువాడు లేవనెత్తుతాడు, ఒంటరిగాడు పడిపోతే లేవనెత్తేవాడే ఉండడు అన్న హెచ్చరిక మాటలు కూడా మనం చూడగలిగాం. ఈరోజు ప్రాముఖ్యంగా శత్రువు గురించిన జాగ్రత్తలు బైబుల్ చాలా విషయాలు జ్ఞాపకం చేస్తుంది. అట్లాగే శత్రువు గురించిన జాగ్రత్తలతో పాటు శత్రువే కానీ తను పనిచేసే కొన్ని ఏరియాల విషయంలో కూడా బైబిల్ వార్నింగ్ ఇస్తూ ఉంది. దేవుని వాక్యం మన మేలు కొరకు, మన ఆత్మీయ మేలు కొరకే కొన్ని హెచ్చరిక మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఆ హెచ్చరికలు ఆ డేంజర్ సిగ్నల్స్, ఇది మంచిది కాదు, ఇక్కడ ప్రమాదం, ఇక్కడ సాతాను పొంచి ఉన్నాడు, ఈ ఏరియాలో అప్రమత్తంగా ఉండాలి అన్న అలార్మింగ్ సౌండ్స్, డేంజర్ అలర్ట్స్, బజర్స్ బైబిల్ గ్రంథంలో కొన్ని నొక్కి రాయబడ్డాయి. వాటిని మనం చూసినప్పుడు అక్కడ శత్రువు ఎట్లా పనిచేస్తాడో ఆ విషయాలు మనం నిర్లక్ష్యంగా ఉండకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలో, మనం మేలు కొలుపు కొరకు, మన గ్రహింపు కొరకు కొన్ని లేఖన భాగాలు మీ గమనానికి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. అందులో మొదటి మాట బివేర్ ఆఫ్ మెన్, మనుషుల విషయంలో జాగ్రత్త అన్నమాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో చదువుతున్నాం. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, ఇదేదో క్రూరముగాల కొరకు, సర్పాల కొరకు, దురాత్మల కొరకు, ప్రమాదం పొంచి ఉన్న వైరస్ల కొరకు, అనారోగ్యాల కొరకు జాగ్రత్త అంటే మనకు అర్థమవుతుంది. నిజంగా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నష్టం, ప్రమాదం. అదే తీవ్రతతోటి మనుషుల గురించి జాగ్రత్త అన్న హెచ్చరిక మాట దగ్గర కొంచెం మనం సెన్సిటివ్గా మనుషుల విషయంలో ఉండాలి. అందరినీ ప్రేమించాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి, ఎవరి మీద కోపం పెట్టుకోకూడదు, అందరినీ క్షమించాలి. బాగుంది, కానీ మనం అమాయకంగా ఉండకూడదు. ఎవరి మీద కోపం వద్దు, ఎవరి మీద శత్రుత్వం వద్దు, అది దేవుని బిడ్డలకు తగినది కాదు. అలాగని చెప్పి గొర్రెల్లాగా ఉండొద్దు, అమాయకంగా ఉండొద్దు, మనుషుల విషయంలో అప్రమత్తత లేకుండా ఉండొద్దు. మనుషుల గురించి జాగ్రత్త పడండి అన్న ఈ మాట కొంచెం మనం సీరియస్గానే తీసుకోవాలి. సహజంగా లోకం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తుందంటే ఎక్కువ మంది దేన్నైతే యాక్సెప్ట్ చేస్తారో అది పాపులర్ అయిపోతుంది, అది పాపులర్ అయిపోతుంది. జనం దేన్ని ఇష్టపడితే అది పాపులర్ అయిపోతుంది. కాబట్టి మనుషులు ఏం చెప్తే అదే కరెక్ట్ అన్నది వాక్యం మెచ్చదు, దేవుడు మెచ్చడు. 10 మంది అసత్యాన్ని సత్యం అంటే సత్యంగా చలామణి అయిపోతుంది, అబద్ధం నిజమైపోతుంది, 10 నంది అయిపోతుంది, 4 ఏం మాట్లాడితే అదే కరెక్ట్ అయిపోతుంది, నలుగురు తప్పు చేస్తే తప్పు ఉప్పైపోతుంది, అది సమాజం యొక్క నానుడి. కానీ దేవుడు ఎప్పుడూ కూడా మార్పు చెందేవాడు కాడు. మారని దేవుడు, ఏకరీతిగా ఉండి దేవుడు. కాబట్టి దేవుని వాక్యం ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మాట, బివేర్ ఆఫ్ మెన్, మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలట? 16వ వచనం, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను, గనుక పాముల వలె వివేకులు. ఎంత జాగ్రత్తగా ఉండాలి? పాము సహజంగా బైబిల్లో సర్పానికి వాడబడ్డ పోలిక. దాని స్వభావం సర్పము, ఘట సర్పము, ఆది సర్పము అన్న మాటలు రాయబడ్డాయి. మనం మనుషుల గురించి జాగ్రత్త పడే విషయంలో పాము అంత జాగ్రత్తగా ఉండాలట. పాము అంత నెగిటివ్ వర్డే, కానీ ఇక్కడ పాజిటివ్ సెన్స్లో వాడబడింది. పరిశుద్ధత విషయంలో పావురం వలె ఉండండి, జాగ్రత్త విషయంలో పాములాగా ఉండండి. ఎవరి విషయంలో ఈ జాగ్రత్త అంటే మనుషుల విషయంలో జాగ్రత్త. ఎవరి మనుషులు అంటే మనుషుల్లో కనబడతారు కానీ తోడేళ్ళు, తోడేళ్ళు. చాలామంది జీవితంలో మనుషుల చేతిలో భంగపడి, మనుషుల చేతిలో మోసపోయి, జీవితం అంతే విరక్తి వచ్చి సూసైడ్ చేసుకునే కేసులు చాలా విషయాలు మనం చూస్తాం. అంతగా మనుషుల్ని సాతాను పాడు చేశాడు. మానవత్వం మంట కలిసిపోయింది, విలువలు లేని సమాజం. ఈ మధ్య మనం ఈ చిన్నపిల్లల మీద అఘాయిత్యాల కోసం చదివినప్పుడు చాలా వేదన అనిపిస్తూ ఉంది. రీసెంట్గా కలకత్తాలో డాక్టర్ని చాలా ఘోరంగా పాడు చేసి చంపేసిన ఆ కేసు అందరినీ బాధ పెట్టింది. ఢిల్లీలో జరిగిన సంఘటనలు, ఇంకా బయటకు రాని ఎన్నో సంఘటనలు. పోలీస్ డిపార్ట్మెంట్లో కేసులు చదువుతూ ఉంటే, కేసెస్ ఎనాలిసిస్ చూస్తూ ఉంటే, ఆ తిండి తినబుద్ధి కాదు, నిద్ర పట్టదు, అంత ఘోరంగా ఉంటాయి కేసులు. మనం ఏమందాము? అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, అంతా మంచిగానే ఉంది, అందరూ మంచిగానే ఉన్నారు. ఎంతకి పొలిటికల్ సిస్టమ్ దిగజారిందంటే, డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వేయట్లేదు కాబట్టి డబ్బులు ఇస్తాం. జనాన్ని మీరు మారండి అంటే జనానికి కోపం వస్తుందట, ఓట్లు వేయరట. జనాన్ని తిట్టకూడదు, జనాన్ని మారమని చెప్పకూడదు. మనమే మారాలి, వాళ్ళని ఏమనకూడదు. ప్రజలు దేవుళ్ళు అనాలి, ఓటర్లు దేవుళ్ళు అనాలి, ప్రేక్షక మహాశయులు అనాలి, వినియోగదారుడే దేవుడు అనాలి. కానీ బైబిల్ మాత్రం అట్లా కుదరదు. మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, మనుషుల్ని గుడ్డిగా నమ్మొద్దు అన్న మాట హెచ్చరిక మాటగా ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. ఎలాంటి స్వభావం అంటే, 10వ అధ్యాయంలో కాంటెక్చువల్గా మనం వెళ్తే 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట అలాగా అన్నాడు, మనుషుల గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరాలలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. ఏం తప్పు చేస్తున్నారని? చాలాసార్లు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, పాస్టర్లను కొడుతున్నారు, చంపుతున్నారు, మందిరాలు తగలబెడుతూ ఉన్నారు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఏం తప్పు చేశారంటే రీజన్ ఏమి ఉండదు. వాళ్ళు ఏమైనా తాగమన్నారా? తాగుతున్న తాగుబోతుని మారుస్తున్నారు, చెడిపోయిన వాళ్ళు మారుస్తున్నారు, మంచిగా ఉండమంటున్నారు, దేవుని భయాన్ని నేర్పిస్తున్నారు, పరిశుద్ధ మార్గాన్ని చూపిస్తున్నారు, మంచి చెడులను బోధిస్తున్నారు. దానికెందుకు చంపటం? ఎందుకు మనుషుల గురించి జాగ్రత్త పడండి, వాళ్ళు మిమ్మల్ని అప్పగిస్తారు, మిమ్మల్ని జైల్లో పెడతారు, మిమ్మల్ని హింసిస్తారు అనే మాటలన్నీ ఎందుకోసం మాట్లాడుతున్నాడంటే, ఇది స్పిరిచువల్ వార్ఫేర్. కనిపించేది మనుషులే కానీ మనుషుల్ని ప్రేరేపించే దురాత్మ ఏం చేస్తున్నారో కూడా తెలియనంత మత్తులోకి మోసంలోకి వారు నడిపిస్తాడు. ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే మతోన్మాదం చచ్చిపోతున్న వాడికి మనం సహాయం చేయటం, మరణ భయంతో ఉన్నవాడికి నిరీక్షణ పుట్టించటం, సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్న వాడిని బలపరచటం, దేవుడే లేడు అని ఇష్టానుసారంగా జీవిస్తున్న వాడికి దేవుడు ఎక్కడున్నాడో చూపించటం. దేవుని భయం లేకపోతే కట్టు లేకుండా జనం తిరుగుతారు. కాబట్టి దేవుని భయంతో మంచి సమాజాన్ని కట్టడం. అక్కడ మాత్రం ఖచ్చితంగా సాతాను కోపం వస్తుందట, మామూలు కోపం కాదు. జైల్లో పెడతారు, కోర్టులో పెడతారు, చంపుతారు. ఆ మాటలే కింద రాయబడ్డాయి 20:21. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించెదరు, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు, మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు. ఈ మాటలో ఆది సంఘం చరిత్ర చదువుతా ఉంటే ఇంత ఘోరంగా ఉంటారు మనుషులు, ఎంత కనికరేఖ లేకుండా ఉంటారా, ఎంత భయంకరంగా హింసిస్తారా అని ఆ 10 మేజర్ పర్సిక్యూషన్ చదివినప్పుడు నిజంగా భయం వేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం మనుషుల గురించి జాగ్రత్త పడమన్నప్పుడు మనుషుల మెప్పు, నేము, ఫేము, ఫాలోయింగ్ వాటి కొరకు తాపత్రయపడకుండా మనం వాక్యపు వెలుగులో పరిస్థితిని సరిగ్గా చూడడం మంచిది అని జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 15:18-19 చదవాలి. యోహాను సువార్త 15:18-19 చదవాలి. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరు ఎరుగుదురు. లోకం ఎవరిని ద్వేషించిందట? దేవుణ్ణి. లోకం ఇంకెవరిని ద్వేషిస్తుందట? దేవుని భయం కలిగి జీవిస్తున్న వారిని, మంచోళ్ళని, పరిశుద్ధుల్ని, నీతిమంతుల్ని, యథార్థవంతుల్ని ద్వేషిస్తుందట. యేసుక్రీస్తు ప్రభు ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేయలేదు. మరి ఎందుకు చంపేశారు? ఆయన దేవుని సంబంధి కాబట్టి లోకానికి ఆయన వద్దు. లోకం మిమ్మల్ని ద్వేషించినడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలోంచి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఎక్కువ మంది సొసైటీలో మనం భక్తి కలిగిన వారిని చూస్తాం, కానీ సరే భక్తి కలిగిన వారిగా ఉన్నారు, ఆరాధిస్తున్నారు, గుళ్ళుకి వెళ్తున్నారు, బాగానే ఉంది. కానీ ఈ పాడు బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? లంచాలు తీసుకునే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? తప్పులు చేసే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? పరాయి వాడిది ఆశించకూడదు అని ఎందుకు అనిపించట్లేదు? అందుకే క్రైస్తవ్యానికి, క్రైస్తవేతర విశ్వాసాలకి తేడా ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత నిజ దేవుడి దగ్గర మాత్రమే చూడగలం. ఆయన ఒప్పుకోడు, రాజీ పడ్డు, ఏ తప్పును చూడ్డు, ఏ తప్పును కూడా ఆయన సహించేవాడు కాడు. మిగతా విశ్వాసాల దగ్గర ఏముంటుంది? అక్కడే ఆరాధిస్తారు, అక్కడే తాగుతారు, అక్కడే గంతుతారు, అక్కడే ఇష్టానుసారంగా జీవిస్తారు. నిన్న ఆంధ్రాలో సీఎం గారు రివ్యూ జరిగింది. ఒక ఐదీ గారు ఆయన రిపోర్ట్ చేస్తూ గంజా కోసం మాట్లాడుతున్నాడు. ఒరిస్సాలో 5 స్టేట్స్ ఉన్నాయి, 5 జిల్లాలు ఉన్నాయి. 5 జిల్లాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే గాంజాను దేవతకి నైవేద్యంగా పెడతారు. కాబట్టి గంజా బాగా దొరుకుతుంది అక్కడ ఒరిస్సాలో వాళ్ళకి. ఆ ఒరిస్సా వాళ్ళు చాలా మంది ఆంధ్ర వచ్చి పనిచేస్తున్నారు. సుమారు 30 లక్షల మంది వలస కార్మికులు ఆంధ్రాలో ఉంటే అందులో 5-6 లక్షల మంది ఒరిస్సా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిన ప్రతిసారి గంజా తీసుకొని వస్తారు. అక్కడ అంత బాగా దొరుకుతుంది. దేవతను కూడా గంజా ఇచ్చినందుకు దేవతను ఆరాధిస్తారు. దేవత నైవేద్యంగా పెడతారంటే నిజమే నిజమే. దేవుడు అంటే అర్థం కాని పరిస్థితుల్లో ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టుగా దేవుడు ఉంటాడనుకున్న పరిస్థితుల్లో చూస్తున్నాం. ఇక్కడ సొసైటీ బాగుంది, మనుషులు అందరూ బాగున్నారు, మనుషులు ఏం చేస్తే అది కరెక్ట్, ఎక్కువ మంది చేస్తుంది ఫాలో అయిపోదాము. ఎక్కువ ఎర్రచందనం స్మగ్లర్స్ కూడా సినిమా హీరోలు, అది బంపర్ హిట్లు, కోట్ల రూపాయల కలెక్షన్. దొంగని ఎట్లాగా ఆదరిస్తున్నారు? ఆదరిస్తారు. హత్యలు చేసేవని ఎట్లా ఆదరిస్తున్నారు? ఆదరిస్తారు. వైలెన్స్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? యాక్సెప్ట్ చేస్తారు. ఇండీసెన్స్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? యాక్సెప్ట్ చేస్తారు. ఏమందాం మనుషుని గురించి జాగ్రత్త అని మనం మాట్లాడకూడదా? ఏమైపోయిందంటే జనం ఏం చేసినా అదే కరెక్ట్, అది సొసైటీలో మనం చూస్తున్నాం. కానీ బైబిల్ అంటుంది జనం చాలా దూరం వెళ్ళిపోయారు, మనుషులు చాలా చెడిపోయారు, మనుషులు చాలా మోసపోయారు. మీరు రక్షించబడ్డవారు, లోకంలోంచి విమోచించబడ్డవారు, లోకస్తులతో ఉన్నా సరే కలిసిపోవద్దు, జాగ్రత్త. వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మిమ్మల్ని కూడా పాడు చేస్తారు అన్న హెచ్చరిక మాటలు. లోకం నన్ను ద్వేషించింది, యోహాను 15:18 మాట్లాడుతున్నాడు. లోకం నన్ను ద్వేషించింది కాబట్టి లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. నేను లోకం ఏం చేస్తే అది కరెక్ట్ అని చెప్పలా, లోకం చేసేవన్నీ కూడా తప్పు అన్నాను, తప్పు అన్నాను. యోహాను సువార్త 6:5లో ఎలాంటి సన్నివేశం కనబడుతుందంటే, యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టాడు. జనానికి బాగా నచ్చేసాడు. ఎంత బాగా నచ్చేసాడు అంటే యేసుక్రీస్తు ప్రభుని రాజు చేద్దామనుకున్నంతగా నచ్చేసాడు. సరే తీరా మోసి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే మీకు బుద్ధి ఉందా అని స్టార్ట్ చేశాడు ప్రసంగం. కడుపు కోసం ఎంత ఆలోచిస్తున్నారు, పరలోకం కోసం ఏం ఆలోచించట్లేదు. జానుడి పొట్ట కోసం ఎంత ఆలోచిస్తున్నారు, దేవుడి కోసం ఏమో ఆలోచించట్లేదు. క్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నారు, అక్షయమైన ఆహారం కోసం ఆలోచించట్లేదు. పిల్లల పాఠ్య పుస్తకాల దగ్గర 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అకాడమిక్ ఎడ్యుకేషన్ దగ్గర చాలా కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు, దేవుని వాక్యం చదివే కాడ ఏమాత్రం తల్లిగా తండ్రిగా బాధ్యత తీసుకోవట్లేదు. 30 సంవత్సరాలు ఉద్యోగం కొరకు 20 సంవత్సరాల పాటు కష్టపడుతున్నారు, 30 సంవత్సరాలు అమ్ముడైపోతున్నారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రము ఏమాత్రం సరెండర్ కావట్లేదు, దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. అది ఆయన బోధ, అది ఆయన బోధ. ఇక ఆ బోధకి ఎంత కోపం వచ్చిందంటే, నువ్వు మాకొద్దు మేము పోతామని చెప్పి పోయారు. యోహాను సువార్త 6:66 అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయన వెంబడింపలేదు. నీకో దండో నీకో నీ పోతకో దండం మేము పోతున్నాం అని పోయారు. అయ్యా జనమంతా పోతే మన బిజినెస్ ఏం కావాలి అని చెప్పి శిష్యులు ఆలోచిస్తుండగానే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను మారను, మారాల్సింది మారు, చెడిపోయిన మీరే, చెడిపోయిన మనసుతో ఉన్న మీరే మారాలి. అయితే మారితే ఉండండి, మారకపోతే పోండి, మీరు కూడా పోతారా అన్నాడు ఆయన. వినండి, యేసుక్రీస్తు ప్రభు ప్రేమ స్వరూపి, మనం విన్నాం, కరుణామయుడు, దయామయుడు, జాలి కలిగిన వాడు. ఆయన ఇట్టే క్షమించేస్తాడు, ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తాడు, మనల్ని నరకానికే పంపడు, మనకందరికి పరలోకంలో స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. మీరు ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తున్నారు, ఇంబ్యాలెన్స్డ్గా ఆలోచిస్తున్నారు, బైబిల్ని బైబిల్గా చదవట్లేదు, బైబిల్ బోధని మీరు కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకోవట్లేదు. కొన్ని వాక్యాలు పట్టుకొని కూర్చున్నారు, అన్ని వాక్యాలు మన మీరు మనస్కరించట్లేదు అని మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. ఈ బోధ అయిందే, ఈ బోధ అయిందే, మనుషుల గురించి జాగ్రత్త, వాళ్ళు మిమ్మల్ని హింసిస్తారు, నా నిమిత్తం మిమ్మల్ని దూషిస్తారు, చంపుతారు, చెరసాలకు పెడతారు, నన్నే ద్వేషించారు, మిమ్మల్ని ద్వేషిస్తారు. కాబట్టి జనం మెచ్చుకోవాలి, జనం మెచ్చుకోవాలి, జనం మెచ్చుకోవాలని చెప్పి తాపత్రయపడొద్దు. నేను సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్న ఈవెన్ ఆ క్రైస్తవ సేవ కోసం కూడా జ్ఞాపకం చేస్తాను. ఎట్లాంటి ఒక ట్రెండ్ నడుస్తుందంటే, ఎక్కువ మంది యూట్యూబ్ ఫాలోవర్స్ ఉండాలి, ఎక్కువ మంది ఫేస్బుక్ ఫాలోవర్స్ ఉండాలి, జనం ఎక్కువ మంది ఉండాలి. ఎక్కువ మంది ఉండాలంటే ఏం చేయాలి? జనానికి నచ్చినట్టుగా చేయాలి. జనానికి నచ్చినట్టుగా చేయాలంటే ఏం చేయాలి? పొగడాలి, తిట్టకూడదు, గద్దించకూడదు, హెచ్చరించకూడదు, నచ్చే డైలాగులు మాట్లాడాలి, ఎంటర్టైన్ చేయాలి, గంతులు వేయాలి, కుప్పు గంతులు వేయాలి, డప్పు పట్టుకొని పాటలు పాడుతూ తందాన తాన నాడుతూ ఉంటే జనం బాగా చూస్తారు కాబట్టి ఆడతారు. ఎవరు? సేవకులు కూడా, విశ్వాసులు కూడా. జనాన్ని మెప్పించాలి, లోకాన్ని మెప్పించాలి, దానికోసం పరిగెడుతున్నారు అనిపిస్తూ ఉంది, అనిపిస్తూ ఉంది. కానీ దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదివితే, వ్యభిచారులారా, అబ్బా తిట్టాడు, మామూలు మాట కాదు, వ్యభిచారులారా అన్నాడు. ఎవరు వీళ్ళు? ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? లోకంతో స్నేహం కోరుకుందాం అనుకుంటూ దేవుడితో ఉందాం అనుకుంటే, నాకు దేవుడు కావాలి, లోకము కావాలి, నాకు పరలోకం కావాలి, భూలోకం కావాలి, నాకు సత్యము కావాలి, లోకం కావాలనుకుంటే మాత్రం వాక్యం అంటుంది, వ్యభిచారులారా, అడల్టరర్స్ అని చెప్పి తిడుతున్నాడు ఆయన. ఎందుకట? ఎందుకు అంత పెద్ద మాట అనేసాడు ఆయన? ఎందుకంటే ఈ లోక స్నేహం దేవునికి వైరం. ఎవడి లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు. లోకం సాతానులో పడిపోయింది, లోకం సాతాను దగ్గర మోసపోయింది, లోకం సాతాను అబద్ధాల్లో ఉంది. ఇప్పుడు లోకం ఏం చేస్తేది కరెక్ట్ అంటే, సాతాను చేసేది కరెక్ట్ అని పొగిడినట్టే, మన లోకాన్ని పొగడడానికి, లోకం యొక్క మెప్పు పొందడానికి, లోకంలో పేర్లు సంపాదించడానికి మనం ఇక్కడ లేము. లోకం కొరకు ప్రార్థన చేయడానికి, లోకాన్ని ప్రేమతో ప్రభువు దగ్గర తీసుకురావడానికి, లోకం మీద కనికర పడడానికి, లోకం కొరకు ప్రార్థన చేయడానికి సంఘం ఉంది. కాబట్టి ప్రిలరా, నిజముగా లోకం యొక్క మెప్పు, లోకం యొక్క గుర్తింపు కొరకు ఏమైనా, ఏ కొసానైనా ఆరాటం ఉంటే మాత్రం ఆత్మీయ జీవితానికి మంచిది కాదు అన్న విషయాన్ని లేఖనాల ద్వారా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాం. దేవునితో శత్రుత్వం అట, దేవునికి వైరం అట, దేవుడితో గొడవ పెట్టుకోవడం అట, లోకంతో స్నేహం చేయటం. కాబట్టి అర్థం చేసుకుందాం, యేసుక్రీస్తు ప్రభు లోకంలోకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు లోకంలోకి రాగానే ఇంట్రడక్షన్ ఎంత బాగుంది, తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు వచ్చారు, అంటే 3 కానుకలు తీసుకొచ్చారు కాబట్టి ముగ్గురని భావిస్తారు, సరే ముగ్గురని లేదు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వచ్చి యేసుక్రీస్తు ప్రభుని చూస్తే ఎక్కడున్నాడు, ఇంట్లో ఉన్నాడు. అమ్మ ఎలా ఉంది, పేద స్త్రీ. నాన్న ఎలా ఉన్నాడు, పేదోడు. యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు, పేదవాళ్ళ పిల్లలు ఎలా ఉంటారో అలాగే ఉన్నాడు. వాళ్ళ తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళ కంటిని చూసి అంచనా వేయలేదు, కానీ వాళ్ళ మేధావులు అయినప్పటికీ కూడా వారు తెచ్చిన కానుకలు సమర్పించి శిరసు వంచి ఆయన సేవించి పూజించి ఆరాధించారు. మంచి ఇంట్రడక్షన్ యేసుక్రీస్తు ప్రభుది చాలా మంచి ఇంట్రడక్షన్. ఆయన అపొస్తలు యోహాన్ సువార్తలో మాట్లాడతాడు, 2వ అధ్యాయంలో పెళ్లికి వెళ్ళాడు, నీళ్లు ద్రాక్షరసంగా మార్చాడు. 5వ అధ్యాయంలో బేతస్త కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా పడిపోయి ఉన్న వాడిని లేవనెత్తాడు. 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టేశాడు. 11వ అధ్యాయంలో చనిపోయిన లాజర్ని 4 దినాల తర్వాత సజీవుడిగా లేవనెత్తాడు. అద్భుతాలు. అద్భుతం చేసిన ప్రతిసారి కూడా యేసుక్రీస్తు వైపుకి జనం తండోపతండాలుగా, జన సమూహాలు ఆయన వెంబడించడానికి ఆయన వైపు తిరిగారు. ఆయన వైపు తిరిగిన ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభు రండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీకోసమే పరలోకం నుంచి భూలోకానికి వచ్చాను అంటాడేమంటే ఒక్కసారి కూడా అనలేదు. అద్భుతం చేసి వాళ్ళ అటెన్షన్ గెయిన్ చేసి అప్పుడు పోస్ట్ మార్టం చేయడం ప్రారంభించాడు. ఇదిగో బోధ, ఇదిగో తప్పు, ఇలా ఉండకూడదు, పరలోకం ఇలా ఉంటుంది, ఇది మార్చుకోవాలి, ఇది మార్చుకోవాలి. అదే యేసుక్రీస్తు ప్రభు చేసిన పని. యోహాను సువార్త 2:24-25 ఒక మాటలా రాయబడింది. యోహాను సువార్త 2:24-25 ఇలా రాయబడింది. 23, ఆయన పస్కా ఆ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలు చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. చాలా మందికి యేసు ప్రభు నచ్చేశాడు. దేన్ని బట్టి? చేసిన సూచక్రియను బట్టి. 24 ఏమంటుంది? అయితే యేసు అందరిని ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారు వశము చేసుకొనలేదు. యేసుక్రీస్తు ప్రభు మాత్రం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కాలేదు. వాళ్ళ నటనకే యేసుక్రీస్తు ప్రభు పడిపోలేదు. వాళ్ళ గాలి మాటకి, గారిడి మాటలకి యేసుక్రీస్తు ప్రభు బెండిగాల. ఎందుకు అంతరంగాన్ని ఎరిగినవాడు? ఎందుకు వచ్చారో ఎరిగినవాడు, ఏ ఉద్దేశంతో వచ్చేది ఎరిగినవాడు. చాలాసార్లు కనికెర పడ్డాడు, చాలాసార్లు జాలిపడ్డాడు, చాలాసార్లు కోపపడ్డాడు, చాలాసార్లు ఆయన దుఃఖపడ్డాడు కూడా. యేసుక్రీస్తు ప్రభుని గెరాసీన దేశంలోకి వెళ్ళాడండి. గెరాసీన దేశంలోకి వెళ్తే దండం పెట్టేశారు యేసుక్రీస్తు ప్రభుకి. ఏమి ఎందుకు దండం పెట్టేశారంటే, నువ్వు వచ్చావు, వాళ్ళు ఉన్న సేనా దెయ్యాలు బయటకు వచ్చేసాయి, నువ్వు రాకపోతే మేము దెయ్యాలు కలిసి కాపురం చేస్తాం, నువ్వు వస్తే దెయ్యాలు పోతున్నాయి, నీకు దండం బాబు, నువ్వు బయటకు పో, గెంటేశారు ఆయన. మార్కు సువార్త 5 నువ్వు ఉండొద్దు, నువ్వు రావద్దు, మాకు దయ్యాలకి బాగుంది, మధ్యలో నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. యేసుక్రీస్తు ప్రభుని తట్టుకోలేకపోయారండి. యేసుక్రీస్తు ప్రభుని భరించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభుని చంపేదాకా నిద్రపోలేదు. ఎవరో శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఏమేమి, ఏం తప్పు చేశాడు ఆయన, ఏం తప్పు చేయలా. కానీ అంత పరిశుద్ధత, అంత నీతి, అంత భక్తి, అంత యథార్థత, అంత సత్యము, అమ్ము మా వాళ్ళు కాదు. యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాన్ని చూడగానే ఆయన దగ్గరికి చాలా సంతోషంతో వస్తారు. ఏమేమి చెప్పు మాకు, నువ్వేమైనా మెస్ అయ్యావా, నేను చెప్పాను మీకు అర్థం కాల, మీ బుర్రలు సరిగ్గా లేవు, ఇట్లా మాట్లాడతాడు ఆయన. ఇదిగో మమ్మల్ని అనేసాడు, మమ్మల్ని తిట్టేశాడు అని చెప్పేసి ఇక పళ్ళు పట 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 కొరుకుతూ ఉంటారు. అసలు కుదరలేదండి, యేసుక్రీస్తు ప్రభు లోకానికి నచ్చల, నాటి లోకానికి. యేసుక్రీస్తు ప్రభుని చంపేదాకా మత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుడు నిద్రపోలా. యేసు నచ్చిన లోకానికి నువ్వు ఎట్లా నచ్చుతావు? యేసు నచ్చిన లోకానికి నువ్వు నేను ఎట్లా నచ్చుతాం? యేసుక్రీస్తు ప్రభుకి లోకానికి అబ్బే అస్సలు వాళ్ళ. మనకెట్లాగ లోకం సెట్ అయిపోతుంది? అవ్వకూడదు. అయిపోయింది అనుకుంటే, ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయామనుకుంటే, ఎక్కడో మోసపోయావేమో. పరీక్ష చేసుకోవటం మంచిది. యిర్మీయా గ్రంథం 9:4 మీలో ప్రతి వాడును తన పొరుగు వాడి విషయమే జాగ్రత్తగా ఉండాలి. అందరి విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నాడు. మీలో ప్రతి వాడు తన పొరుగు వాడి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏమి? ఏ సహోదరునైనా నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండాలు చెప్పుటకే తిరుగులాడుచున్నాడు. సత్యం పలకగా ప్రతి వాడును తన పొరుగువాడిని వంచించును. అబద్ధముల ఆడట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు. చాలాసార్లు ఈ కార్పొరేట్ కంపెనీలు, లేకపోతే హోటల్స్, రెస్టారెంట్ల దగ్గర గేట్ దగ్గర నిలబడతారు. వెల్కమ్ సార్, వెల్కమ్ మేడం, చాలా ప్రేమతో, నవ్వు ముఖంతో, ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు కూడా ఎయిర్ హోస్ట్ అలాగే నిలబడతారు, హ్యావ్ ఏ నైస్ డే, గుడ్ డే, గుడ్ డే, గుడ్ డే. ఏమి దేనికి ఎంత ప్రేమ? మనుషుల మీద కాదు, పైసల మీద. పైసల మీద తిన్న తర్వాత బిల్లు కట్టకపోతే అప్పుడు తెలుస్తుంది అసలు రూపం ఏంటో. అంత నవ్వుతూ నిలబడ్డారు కదా, అంత ప్రేమగా ఆహ్వానించారు కదా, అదే మనిషి మీద ప్రేమ కాదు. మనిషి మీద ప్రేమ కాదు, జేబు మీద ప్రేమ, ఊడ్చేద్దామని. ఏం చేద్దాం, ఎట్లా అర్థం చేసుకుందాం లోకాన్ని? ఇది ఎవరినో విమర్శించడం కోసం కాదు, మనకి మన స్వపరీక్ష. నా యాటిట్యూడ్ ఎట్లా ఉంది? దేవుడు నీ పొరుగువాడు నిన్ను వలె ప్రేమించి అన్నాడు, మనిషిని ప్రేమించే మనసు నాకుందా? దేవుడు పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించమన్నాడు, డబ్బు కంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమించే మనసు నాకుందా? లేదు అన్నది నీ సమాధానం అయితే నువ్వింకా మారు మనసు పొందలేదు, నువ్వింకా మారు మనసు పొందలేదు, నువ్వింకా చాలా విషయాలు దిద్దుబాటు చేసుకోవాలి. నీలో ఇంకా లోకం చావలేదు, లోకస్తుని వలె ఉన్నావు, లోకస్తుని వలె వెంబడిస్తున్నావు. లోకం నుంచి బయటికి రా, అది ఈ రాత్రి దేవుని వాక్యం మన హెచ్చరించేది. కాబట్టి మొదటి మాట బైబిల్ గ్రంథం అంటుంది, బివేర్ ఆఫ్ మెన్, మంచి మనుషులు చెడ్డ మనుషులు అని ఇక్కడ మాట్లాడడం వల్ల మనుషులు లోకము అదే మాట్లాడతాడు. జనరిక్గా వాడేస్తున్నాడు ఈ పదాన్ని. అందులో సంఘం ప్రత్యేకపరచబడింది, సంఘం పరిశుద్ధుల గుంపు, సంఘం విషయంలో సహోదర ప్రేమ విషయంలో నిక్కటమైన ప్రేమ అన్నాడు. సంఘం కూడా లోకంతో జత కట్టేసరికి అబ్బే లోకానికి సంఘానికి తేడా తెలియట్లా. లోకంలో మోసము, సంఘంలో కూడా మోసము. లోకంలో నటనా జీవితము, సంఘంలో కూడా నటనా జీవితము. లోకంలో వేషాలు, సంఘంలో కూడా వేషాలే. వ్యక్తిగతంగా మనం దేవుడు అసహించుకుంటూ లోకం దుష్టుల్లో పడి ఉందని మాట్లాడుతున్న మాటను బట్టి మనం లోక పోకడలు మనలో లేకుండా జాగ్రత్త పడడం ఆత్మీయ జీవితానికి ఎంతైనా 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 మంచిది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం ఆయన మాట్లాడతాడు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు, లోకం చేత ప్రేమింపబడాలని చెప్పి ఆరాటపడొద్దు, పాపులారిటీ కొరకు వెంపర్లాడొద్దు, లోకంలో ఏ కొత్త ట్రెండ్ వస్తే ఆ ట్రెండ్లో నేను ఉండాలని చెప్పి ట్రై చేయొద్దు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకాన్ని ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవుణ్ణి సిలువేసిన లోకం, నువ్వు లోకంతో కలిసిపోతే దేవుణ్ణి సిలువేసేవారుగానే మారిపోతాం. దేవుణ్ణి వద్దు అనుకున్న లోకం, అసహించుకున్న లోకం ఆ లోకంతో జత కడితే మనకు దేవుడు కూడా నచ్చడు. దేవుడికి సమయం ఉండదు, దేవుడి మీద మనసు ఉండదు. 2.5 గంటలు నాన్ స్టాప్ గా సినిమా చూపిస్తాడు, ఎంత బాగుంటుందో. బుర్ర ఆ పక్క ఈ పక్క కూడా తిప్పలేం, అంత బాగుంటుంది. ఏం చూపించావురా, అన్ని అబద్ధాలు, అన్ని మోసాలు, అంత వాక్య విరుద్ధం, అన్ని సాతాను వేషాలు, అంతా సాతాను గాడే. అబద్ధాన్ని సమాజంలో, సమాజాన్ని అబద్ధంలో ముంచేయడానికి ఎంత బాగా మీడియాను వాడుకుంటున్నాడు. వాళ్ళ ఫ్యాన్ ఇండియాలు, వాళ్ళ పాపులర్ స్టార్లు. ఏం చేద్దాం, ఎలా అర్థం చేసుకుందాం లోకం పోకడల్ని? లోకం పోకడని ఎట్లా అర్థం చేసుకుందాం? మన ఇంట్లో పిల్లలు వాళ్ళు వేసుకున్న బట్టలు వేసుకుంటా, వాళ్ళు చెప్తున్న డైలాగులు చెప్తా, మన ఇంట్లో టీవీలు కూడా ఆ సినిమాలు మోగుతా, మనం కూడా అట్లానే ఉండి కూడా నోరు తెరవకుండా చేతకాని తల్లిలాగా, చేతకాని తండ్రిలాగా, ఏమీ పట్టనట్టుగా. ఒకవేళ అలాగుంటే పిల్లల్ని మింగిపోతాడు, భవిష్యత్ తరాలు దేవుడికి దూరం అయిపోతాయి. అబద్ధాన్ని ప్రేమించే సమాజం తయారవుతుంది, అమ్మా నాన్నను మోసం చేసే సమాజం తయారవుతుంది, ఇప్పటికే తయారై కూర్చుంది, ఇప్పటికే తయారై కూర్చుంది. నీతి లేదు, విలువలు లేవు, వాయు వరస లేదు. అంత భయంకరమైన ఎంత భయం. ఎక్కడో ఒక చోట నాటకాలు వేసుకునేవాళ్ళు, వేషాలు వేసుకునేవాళ్ళు. ఆ నాటకాలు వేసుకుని వేషాలు వేసుకునేవాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీ అయిపోయారు. ఎంత పెద్ద ఇండస్ట్రీ అయిపోయారంటే మొత్తం లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇండస్ట్రీ అయిపోయారు. ఏం చూపిస్తున్నారు అంటే అన్ని నేరాలు ఘోరాలు. లోకాన్ని ప్రేమించొద్దు, లోకంతో జత కట్టొద్దు, లోకస్తుల వలె ఉండొద్దు. లోక అది రెండు మొదటి యోహాను పత్రిక 2:15, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఏముంది లోకంలో? 16, లోకములో ఉన్నదంత శరీరాశ. ఎలాగనిపిస్తే అలా ఉండు, ఏమి తినాలనిపిస్తే అది తిను, ఏమి చూడాలనిపిస్తే అది చూడు. శరీరాన్ని బాధ పెట్టొద్దు, కోరికలు చంపేసుకోవద్దు, ఎంజాయ్ చేయి. వయసు ఉండగానే ఏ వయసులో ఆ వయసులో అనుభవించాలి. ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పాడు? సాతాను బోధ కదా, సాతాను బోధ కదా. మన దేహం పరిశుద్ధమైన ఆలయాలు, పరిశుద్ధాత్మక నిలయాలు. శరీర కోరికలు, శరీరాశ, నేత్రాశ, జీవపడము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకం గతించిపోతుంది, లోకంలో ఉన్నవన్నీ గతించిపోతావి. గతించిపోయే లోకం కొరకు నీ భక్తి జీవితాన్ని తాకడ పెట్టుకోవద్దు. గతించిపోయే జీవితం కొరకు దేవుడికి నచ్చింది ఏదీ చేయొద్దు. దేవుడు మనకి అవివేచన వరాన్ని ఇచ్చా. వాక్యం మన ముందుంది, వాక్యం మారదు, అర్థం వాక్యం మారదు, ల్యాంప్. ఆ ప్రతి చీకటిని వాక్యం చూపిస్తుంది, ప్రతి చీకటిని వాక్యం మనతో మాట్లాడుతుంది. మొదటి యోహాన్ పత్రిక దేవుని వాక్యం అంటుంది. మొదటి యోహాన్ పత్రిక లోకమంతా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయబడిందో, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయబడిందో, ఎంతగా మోసపోయిందో. మొదటి యోహాన్ పత్రిక 5:15, మనము దేవుని సంబంధులమనియు లోకమంతా దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. పుట్టినోట్లో దుష్టుని యందు పడి ఉంది, దుష్టుని చేత మోసగించబడింది. ప్రతి చెత్త పాపులర్ అయిపోతుంది. వాక్య విరుద్ధమైన పోకడలు సమాజాన్ని ఏలుబడి చేస్తున్నాయి. కాబట్టి లోకమంతా దుష్టుని యందు పడి ఉంది అని ఎరుగుదుము. కాబట్టి మనం దేవుని సంబంధులము, లోకంలో ఉన్నాం, లోకంతో జత కట్టొద్దు. లోకంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి మన ప్రార్థన కావాలి, మన ప్రార్థన కావాలి. బెల్లి గ్రహం గారి భార్య రూత్ గ్రహం తను చెప్పే మాట, మన చేతిలో బైబిల్ ఉండాలి, కుడి చేతిలో బైబిల్ ఉండాలి, ఎడమ చేతిలో న్యూస్ పేపర్ ఉండాలి. న్యూస్ పేపర్ లోకం ఎలా ఉందో చూపిస్తుంది, బైబిల్ దానికి పరిష్కారం చూపిస్తుంది. అది మన ప్రార్థన అయి ఉండాలి. సంఘం లోకం కోసం ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, సంఘం చీకటి లోకానికి వెలుగునివ్వాలి, సంఘం చెడిపోతున్న లోకానికి ఉప్పుగా ఉండాలి. లోకంలో ఉన్న పోకడలు మన ప్రార్థనలో తీవ్రతను పెంచాలి. బివేర్ ఆఫ్ మెన్. లోకం విషయంలో, మనుషుల విషయంలో జాగ్రత్త అన్న మాట దగ్గర దయచేసి లోకంలో పేరు కోసం, ఘనత కొరకు మనం ప్రాకులాడొద్దు. లోకంలో చలామణి అయి పాపులర్ అవుతున్న ప్రతీది మంచిది అనుకోవద్దు. లోకంలో ఉన్న ట్రెండ్ ప్రకారంగా మన పిల్లలు పరిగెడతా ఉంటే ఏమీ చేత కానట్టుగా కూర్చొని చూడొద్దు. అలాంటి వారిగా మనం ఉండడానికి వీల్లేదు. లోకమంతా దుష్టుల్లో పడి ఉంది. పిల్లరా అర్థం చేసుకుందాం. వాక్యపు వెలుగులో మనల్ని మనం ఆయత్తుపరచుకోవడం ఎంతైనా మంచిది. చివరిగా మొదటి కీర్తన గ్రంథము, మొదటి కీర్తన ప్రారంభ వచనాలు మీ గమనాన్ని తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ఎరిగిన మాటలే సందర్భాన్ని బట్టి ఇంకా బాగా అర్థమవుతాయి. కీర్తన గ్రంథము మొదటి కీర్తనలో ఏం మాట్లాడతాడు ఆయన? దుష్టులు ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. లోకంలో ఇవే ఎక్కువైపోయాయి. టైం పాస్ చేయడానికి చాలా పనులు వచ్చిపోయినాయి. సెల్ ఫోన్ చేతిలోకి వచ్చింది, ఏమి లేదు. ఓరకనే గేమ్స్ ఆడుతూ ఉంటాడు, ఓరకనే సోషల్ మీడియా చూస్తూ ఉంటాడు, ఓరకనే వీడియోస్ వెంబడి ఆ ప్రవాహం కొట్టుకుంటూనే వస్తూ ఉంటుంది. టైమే తెలియదు, అందులోకి వెళ్ళామా టైమే తెలియదు. చేరుకుని బయటకు వచ్చేసరికి ఆ పావు గంట అరగంట అయిపోద్ది. ఎంతగా ఆకర్షిస్తుందో, ఏముంది అక్కడ? మోసం, హింస, దేవదూషణ, అబద్ధం. ఏది నిజం కాదు, ఏది నిజం కాదు, అంతా విహెచ్ఎఫ్ ఎఫెక్ట్సే. ఏది వాస్తవం కాదు. అంతమందిని చంపేసిన పోలీసు కేసులు ఉండవు, అంతమంది చంపేసిన పోలీసులు కేసులు ఉండవు. ఎంతమందిని అన్నా చంపేయచ్చు, తర్వాత మళ్ళీ మైకులు పెట్టుకుని అరుస్తూ ఉంటారు, వైలెన్స్ ఎక్కువైపోయింది, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. మరి సినిమాలు అలా చూపిస్తూ ఉంటాయి, అఘాయిత్యాలు చేయరా. సినిమాలు కంట్రోల్ చేయడం చేత కాదు, తర్వాత వచ్చి జనాన్ని నమ్మించడానికి ఇది ఇది పెద్ద అబద్ధం, ఇది పెద్ద అబద్ధం. మేము చాలా చర్యలు తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటాం చర్యలు? దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసుకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కొట్టుకుపోతారు పిల్లలు. ఏం చేయాలి మరి? రెండో వచనం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. బుల్లి తెర ముందు కాదు, వెండి తెర ముందు కాదు, సోషల్ మీడియాలో కాదు. ఆనందం ఎక్కడ రావాలి? దేవుల్లో రావాలి. ఇది సత్యం, ఇది వాస్తవం, ఇది జీవం, ఇది మారణదే. ఇదొక్కటే వాస్తవం, మిగతాదంతా అబద్ధమే. ఎందులో ఆనందించాలి మనం? ఎందులో ఆనందించాలి మనం? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించచ్చు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. 24 గంటలు దేవుని తలంపులతో నింపేసుకోవాలట, 24 గంటలు దేవుని వాక్యం మునిగిపోవాలట, వాక్య సత్యాన్ని నరనరాలు ఎక్కిచ్చేసుకోవాలట. మాట్లాడితే వాక్యం, అడుగు పెడితే వాక్యం. ద్వితీయ ఉపదేశకుని 6వ అధ్యాయంలో మాట్లాడతాడు, ఇంట ఉన్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, ఆల్ ద టైమ్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ మూమెంట్, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని వాక్యాన్ని ధ్యానించు. ప్రతి మోసం, ప్రతి అబద్ధం నీకు బట్టబయలు అవుతూ ఉంటాయి. అవును ఇది తప్పు, అవును ఇది వాక్య విరుద్ధం, అవును ఇది మంచిది కాదు, ఇది సాతాను పని, ఇది వాడి కుట్ర అర్థమవుతూ ఉంటుంది. లేకపోతే పైన దుష్టుల ఆలోచనలు ఎంత స్మార్ట్ గా ఉంటాయో, ఎంత షార్ప్ గా ఉంటాయో. పాపుల మార్గాలు ఎంజాయ్మెంట్ లా కనబడతాయి, అపహాసకుల ఆ కామెడీ బాగుంటుంది, బాగుంటుంది. నవ్విస్తూ ఉంటారు, కవ్విస్తూ ఉంటారు. వాడు మోసగాడు, మేలు చేస్తున్నట్టుగా, ఎంటర్టైన్ చేస్తున్నట్టుగా, ఎంటర్టైన్ చేస్తూ అపహాసకులు. పిల్లరా అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. దేవుని సంఘము లోకం, లోకంలోంచి ప్రత్యేకించబడ్డ సంఘం లోకంతో జతకట్టడానికి వీలు లేదు, లోక పోకల్లో కొట్టుకుపోవడానికి వీలు లేదు. లోకంలో ఉన్న వాటిని మనం చూసి ఎంజాయ్ చేయడానికి వీలు లేదు, మౌనంగా ఉండడానికి వీలు లేదు. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువగా పరిచర్ చేయాలి. అందుకోసమే దేవుడు మనల్ని ఉంచాడు. మనమే ఆశాజ్యోతులు, లోకానికి, నశించిపోతున్న లోకానికి సంఘమే విశ్వాసీ ఆశాజ్యోతి. మన వెలుగు మండుతూ ఉండాలంటే, మన వెలుగు ప్రకాశిస్తూ ఉండాలంటే, మన దీపాలు మండుతూ ఉండాలంటే, వాక్యంలో ఇంకా 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 లోతుగా, ఇంకా లోక సత్యాలు అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. సోమవారం బైబిల్ స్టడీ పెడతాం, ఎంత చక్కటి డిస్కషన్ జరుగుతుందో. మాకు బైబిల్ ఆధ్యాంతం బాగా వచ్చేయండి, మేము మేధావులు అన్నట్టుగానే చాలా మంది అబ్బే వాటికి దేనికి రారు. ఏదో డివోషన్ పాట పాడతారు, 4 ముక్కలు చెప్తారు, వినేస్తాం పోతాం. సత్యం నీకు ఎట్లా ఉండాలంటే, విన్న తర్వాత మౌనంగా ఉండకూడదు, నల్లా చదవాలి. అవునా, నిజమేనా, ఇలాగే బైబిల్ చెప్తుందా, ఇంకెక్కడుంది, ఇదేంటి, ఇది నాకు ఇంకా బాగా అర్థం అవ్వాలి. ఎప్పుడైనా ఆ తలంపు నీలో ప్రారంభమైతే లోకంలో మోసపోకుండా ఉంటావు. ధ్యానించు, చదవడం కాదు, మెడిటేట్. read, reread, study and meditate the word of God. అప్పుడే మన జీవితాల్లో లోకంలో దుష్టుల ఆలోచనలు, పాపుల మార్గాలు, అపహాసకుల అపహాసాల్లోకి కొట్టుకుపోకుండా ఉంటాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతోంది, లోక స్నేహం దేవునితో వైరం, లోక స్నేహం దేవునితో శత్రుత్వం. మనుషుల గురించి జాగ్రత్త, లోకస్తుల విషయంలో జాగ్రత్త. కాలేజీకి వెళ్ళిన, ఆఫీస్కి వెళ్ళిన, ఇంటి పక్కన అందరూ లోకస్తులే, ద్వేషించొద్దు అలాగని చెప్పి జబ్బా జబ్బా రాసుకొని తిరగొద్దు, పులుముకొని తిరగొద్దు. వివేకం ఉండాలి, ఆలోచన ఉండాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, అవకాశం కుదుర్చుకోవాలి. ప్రతి అవకాశంలో వెలుగు వాళ్ళకి అందడానికి తాపత్రయపడాలి, సువార్త అందించాలి. అటు కృపా ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.
This session is no longer being recorded. No longer being recorded. All
praise the Lord, sir. Ento savivaranga ee lokani gurinchi